పూల దండగ మారి శ్రీనాథుగళ సీమ చెరుగాక పరమ పావన తీర్థ ప్రభావములను తిరుపతి క్షేత్రమీ దేవదేవు మహిమలందు కలియుగ వైకుంఠమగునుగాక అని నారదుల వారు కీర్తించారు. ఈ శ్రీనివాసుడు ఏడు కొండల మీద కలియుగ దైవమై కలియుగాంతం వరకు ప్రజలను అనుగ్రహించుగాక. సాక్షాత్తు వరలక్ష్మీదేవిగా కొల్హాపురంలో కరవీరపురంలో లక్ష్మీదేవి ఎక్కడా ఉండుగాక, వక్షస్థలం మీద వ్యూహలక్ష్మిగా ఉండుగాక. మంగాపురంలో పద్మావతీదేవి ప్రత్యేకాలయంలో ప్రబలుతూ వర్ధిల్లుతూ ప్రకాశిస్తూ ప్రజలకి సకల శుభాలని ప్రసాదించుగాక. ఈ పుణ్యమూర్తి ఒకళ ఆ శ్రీనివాసుడికే తల్లి అయి ఆయనకి పెళ్లి చేసింది. ఆ పుణ్యం వల్ల సాక్షాత్తు ఒక పూలదండగా మారి శ్రీనాథు గళసీమలో కలియుగాంతం వరకు ఉండుగాక. కలియుగం పూర్తయ్యాక ఆవిడ ఆయనలో ఐక్యమైపోగాక. ఇంకా పరమ పావనమైన తీర్థాలతో ఆకాశగంగతో పాపనాశనంతో కపిలతీర్థంతో తుంబురు తీర్థంతో నారద తీర్థంతో కుమారతీర్థంతో వేణీతీర్థంతో హత్యా విముక్త పాప తీర్థంతో అనేకానేక దివ్యతీర్థాలతో ఈ ఏడు కొండల ప్రాంతం కలియుగ వైకుంఠంలాగా కలియుగాంతం వరకు భూలోకంలో వరలి ప్రజల యొక్క కోరికలు తీర్చుగాక అని నారదుడు గానం చేశాడు. అప్పుడు పరుగు పరుగున ఆకాశరాజు వచ్చి, ఇదేమిటి, నా కూతురు విగ్రహం అయిపోయింది, అల్లుడు విగ్రహం అయిపోయాడు, అమ్మవారు విగ్రహం అయిపోయింది, మా వియ్యపురాలు కనపడటం లేదు, ఏమిటంటే నారదుడు జరిగింది చెప్పేట, అయితే నేను ఈ భూలోకంలో ఉండను అని వెంటనే తొండమానుడి పిలిచి, తొండమానుడా, నువ్వు సోదరుడివి, అర్ధరాజ్యాన్ని నీకు ఇచ్చేశాను, ఈ తిరుపతి కొండ ఉన్న ప్రాంతం అంతా నీకు ఇచ్చాను, మిగతా భాగం అంతా కూడా వసుదానుడికి ఇచ్చేస్తున్నాను అని పట్టాభిషేకం చేసి వెంటనే ధరణీదేవితో కలిసి శ్రీనివాసుడి పాదాల మీద పడ్డాడు. ఇక నన్ను నీలో కలిపేసుకో అన్నాడు. వెంటనే ఆయన ఏం చేశాడు, నాయన నువ్వు పూర్వజన్మలో మాధవుడివి, నీ భార్య చంద్రరేఖ, కారణజన్ములైన మీరు నాకు కన్యనిచ్చారు, నేను ఇక్కడే భూలోకంలో ఉంటాను, కలియుగాంతం వరకు వైకుంఠానికి రాను, అప్పటిదాకా మాత్రం మీరు వైకుంఠంలో ఉండి నా కోసం ఎదురు చూడండి, వైకుంఠంలో ఆదిశేషుడి పానుపు మీద నా దివ్యమంగళ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించుకోండి, పండి, నేను ఇక్కడ అక్కడ ఏకకాలంలో ఉండి మిమ్మల్ని ఆనంద పెడతాను అని ఇద్దరిని అందరూ చూస్తూ ఉండగా దివ్య విమానంలో వైకుంఠానికి పంపేశాడు. ఎంత యోగజాతకుడు అయ్యాడు ఈ మాధవుడు అనిపిస్తుంది అనమాట. ఒక్కొక్కప్పుడు వైకుంఠక్షేత్రం వంటి ఆ వెంకటాద్రికి వెళ్ళిన పుణ్య కారణం చేత ఎక్కడో చండాలాంగన సంభోగంతో భ్రష్టుడైపోయినటువంటి మాధవుడేమిటి, ఆకాశరాజు అవ్వడం ఏమిటి, ఆయన భార్య చంద్రరేఖ కాస్త ధరణీదేవి అవ్వడం ఏమిటి, ఆయనకి మామగారు అత్తగారు అవ్వడం ఏమిటి, అది వెంకటాద్రి ప్రభావం అంటే. ఇక ఇప్పుడు ఈ పెళ్ళి ఈ విగ్రహంగా మారారుగా స్వామివారు, ఆ విగ్రహానికి ప్రతిష్ట జరిగేలోపు పిశాచ రూపంలో అల్లాడిపోతున్నాడు పాపం గోపాలుడు ఒక ఆయన. ఆయనకి శాపం కలిగిందిగా గొడ్డలతో కొట్టడం వల్ల ఆయన ఎవరు కొంతలని చెప్పాం. ఆయన నారదుణ్ణి, నారదయ్యో శ్రీనివాసుడికి పెళ్ళయితే శాపవిముక్తని ఆయన చెప్పాడు, ఆయన ఎక్కడున్నాడు చెప్పవయ్యో అన్నట్ట, నేను చెప్పుతాను వినరా బాబని, ఇదిగో నువ్వు చెప్పేదాకా నేను ఆగను, నాకు అసలే కంగారు వచ్చేస్తుంది, శరీరం వణికిపోతుంది, చెబుతావా నేను పిశాచాన్ని ఏమనుకుంటున్నావు, నిన్ను కూడా మింగేస్తాను అన్నట్ట. ఆగరా దుంపదగ ఇలా మింగేస్తేలాగా, కొంచెం కంగారు పడకూడదు, తొందరపాటు వల్ల ఎన్ని అనర్థాలు వస్తాయనుకుంటున్నావు, ఏదన్నా ఎవరన్నా చెబుతున్నప్పుడు అర్థం చేసుకోకుండా తొందరపడి సమ్మెలు చేస్తే కొంపలు ములుగుతాయిరా నాయన అని వాడిని కొంచెం ఓదార్చి, ఇదిగో విగ్రహ రూపంలో ఉన్న ఈయనే ఆ రోజు నిన్ను శపించిన శ్రీనివాసుడు శ్రీకృష్ణ పరమాత్మ, ఆ వక్షస్థలం మీద లక్ష్మిని చూడు, మరోవైపు శ్రీవత్స లాంఛనం చూడు, మెడలో దండను చూడు, ఆయన పాదాల మీద పడు, కళ్యాణం అయిన తర్వాత ఆయన చూస్తే నీకు విముక్తి అనగానే కాళ్ళ మీద పడగానే వెంటనే ఆ గోపాలుడు అందంగా మారిపోయి ఆయన్ని పూజించాడు. ఆ రోజు నుంచి ప్రథమ పూజ చేసే భాగ్యం, మొట్టమొదట పాలిచ్చే భాగ్యం ఈ గోపాలుడి యొక్క వంశానికే శ్రీనివాసుడు ఇచ్చాడు. అంత భాగ్యానికి రోచుకున్నాడు ఆయన. ఇక తదనంతరం తొండమాను చక్రవర్తి వచ్చాడు. ఇప్పుడు ఆకాశరాజు గారు వెళ్ళిపోయారు, వసుదానుడికి సగం రాజ్యం వెళ్ళింది, ఈ మొత్తం ఏడు కొండలున్న ప్రాంతం అంతా ఈయన అధీనంలోకి వచ్చింది. ఆయన శ్రీనివాసుడి పాదాల మీద పడి, స్వామి కొంతకాలం నిన్ను సేవించే భాగ్యం ఇవ్వకుండా నువ్వు శిలామూర్తి అయిపోతేలాగా, అర్చామూర్తి అయిపోతేలాగా, ఈ రాజ్యం ఎక్కువ నాకు, నిన్ను పూజించే భాగ్యం ఎక్కువ, నాకు దర్శనమివ్వవా అనగానే మళ్ళీ పద్మావతి సమేతంగా శ్రీనివాసుడు రూపదర్శనమిచ్చి, తొండమానుడా నేను విగ్రహ రూపంలో ఉంటే నిగ్రహం ఎక్కువగా ఉంటుంది, ప్రజలను అనుగ్రహించగలుగుతాను, నేను ప్రత్యక్షంగా రూపంతో ఉంటే ఈ ప్రజల యొక్క కష్టాలు వింటూ తట్టుకోలేను. పైగా ప్రజల్లో అజ్ఞానం పెరిగిపోతుంది. ఆ అజ్ఞానం వల్ల కొద్ది రోజులకి నా కాళ్ళు కూడా పేకచ్చు. అందుకే కలియుగంలో మానవులకి ప్రత్యక్ష దర్శనం ఎప్పుడు పెడితే అప్పుడు ఇవ్వకూడదు. అందుకే విగ్రహం అయిపోయాను. అయినా ప్రజలను అనుగ్రహిస్తాను. రెండోది, నేను రూపంతో ఉంటే పాపం చేసిన వాడిని క్షమించను. అదే విగ్రహ రూపంలో ఉంటే పాపాత్ముడు కాళ్ళు పట్టుకుంటే పాపం తొలగిస్తాను. ఎవరైనా అంతే, ఇప్పుడు ఫోటోలో ఉన్నాను అనుకోండి, నేను నా ఎదురుగుండా పాపం చేసినా పట్టించుకోను. అదే ఇప్పుడు నా ఎదురుగుండా ఎవరైనా మాట్లాడితే నాకు తిక్కరాదు, తప్పే కదా. అందువల్ల విగ్రహ రూపంలో ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు ఆగ్రహించకుండా అనుగ్రహిస్తాను. అందుకే విగ్రహ రూపంలో ఉన్నాను. అన్నిటికీ మించి ఈ విగ్రహం స్వయంభూ విగ్రహం, దీనికి మహామహిమలు ఉంటాయి. ఈ విగ్రహానికి నమస్కరించిన వాడు, నామస్మరణ చేసిన వాడు తొందరగా విముక్తి పొందుతాడు. నేనొకప్పుడు భూమండలాన్ని వరాహ రూపంలో పైకెత్తాను. గో అంటే భూమి. భూమికి ఆనందం కలగజేయడం వల్ల ఆనాడు బ్రహ్మదేవుడు నన్ను గోవింద అన్నాడు. గోవిందుడు అంటే భూమికి ఆనందమును కలగజేసిన వాడు, భూమిని ఉద్ధరించినవాడు. వరాహావతారంలో భూమిని కోరలతో పైకెత్తినప్పుడు బ్రహ్మదేవుడు నాకు గోవింద అనే బిరుదిచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ నేను రెండోసారి శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించాను. ఆ కృష్ణావతారంలో గోవర్ధన పర్వతం పైకెత్తాను. 7 రోజుల పాటు ఇంద్రుడు కురిపించిన వర్షం నుంచి గోపాలకుల్ని, గోవుల్ని, అందరినీ రక్షించాను. ఆ తర్వాత ఇంద్రుడు గర్వం విడిచిపెట్టి మళ్ళీ గోవింద అన్నాడు. అంటే ఆవులని, గోపాలకులని, అందరినీ రక్షించిన వాడిని, అందరినీ ఆనంద పెట్టిన వాడిని అనే ఉద్దేశంతో గోవిందనామం ఇచ్చాడు. 2వ సారి గోవిందనామం వచ్చింది. ఇప్పుడు నువ్వు నాకు పెద్ద గోపురాన్ని సూర్యకిరణములతో కట్టించు. నువ్వు గొప్ప ఆలయం కట్టు నాకు. ఆలయం సూర్యకిరణాలతో కట్టు. సూర్యకిరణాలతో గుడి ఎలా కడతారు? సూర్యకిరణాలని ప్రార్థిస్తే అవి నీకు శిలలుగా, బంగారంగా మారి చేతిలోకి వస్తాయి. ఆ కిరణములతో మళ్ళీ నాకు ఆలయం కట్టించు. అంటే ఇప్పుడు శ్రీనివాసుడి ఆలయం ఏమిటో మీకు అర్థమైందా? సూర్యకిరణములు. తొండమాన్ చక్రవర్తి సూర్యకిరణాల దగ్గరికి వెళ్ళి ఇలా చేతులు చాచి ఆదిత్య 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 అని స్తవం చేస్తే ఆ కిరణములు ఆయన చేతిలో పడ్డాయి. ఒక్కొక్క కిరణం అలా పడ్డం, అది ఒక స్తంభంగానో లేక బంగారు కలశంగానో మారేది. ఈ విధంగా కిరణములు ఆయనకి గోపురములను, ఆలయాన్ని కట్టడానికి కావలసిన శిలలను, దానితో పాటు బంగారాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఆ ఆలయం చుట్టూతో ఉన్న పాషాణములు ఉన్నాయే రాళ్ళు, అవి రాళ్ళు కావు, సూర్యకిరణములు. స్వామివారి చుట్టూతా బంగారపు కవచం ఉందే, అది కవచం కాదు, సూర్యకిరణం. పైనన్నటువంటి కలశాలు ఉన్నాయే, ఆ సప్త కలశాలు, అవి కూడా సూర్యకిరణములు. సూర్యకిరణములను సంస్కృతంలో గో అంటారు. సూర్యకిరణములతో ఆనందం పొందడం వల్ల కూడా 3వ జన్మలో ఇప్పుడు శ్రీనివాసుడిగా మళ్ళీ గోవిందుండి అవుతాను. అందువల్ల 3 సార్లు ఒక్క బిరుదు ఎవడన్నా పొందుతాడా? సాధారణంగా ఒక బిరుదు ఒకసారి ఇస్తే 2వ సారి ఇవ్వం. వరాహావతారంలో గోవింద బిరుదు ఇచ్చాడు బ్రహ్మ. కృష్ణావతారంలో గోవింద అనే బిరుదును ఇంద్రుడిచ్చాడు. ఇప్పుడు గోవింద బిరుదు, సూర్యకిరణములతో ఆలయం కట్టి నువ్వు నాకు ఇయ్యి. ఈ 3 సార్లు ఈ బిరుదు పుచ్చుకున్నాను గనక కలియుగంలో నా కొండ దగ్గరకు వచ్చి నన్ను దర్శనం చేసుకునేవాడు ఏమనాలి? గోవింద 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 అని నా దగ్గరకు వచ్చే వాళ్ళందరికీ కూడా సకల పాపాలు తొలగించి నేను వాళ్ళని అనుగ్రహిస్తాను. ఇంతుంది గోవింద నామస్మరణ వెనకాతల కథ. 3 సార్లు అదే బిరుదు పొందాడు ఆయన. అందుకే గోవింద స్మరణ నాకు ఇష్టం అన్నమాట. నాకు చాలా ఆనందం ఆ గోవింద అంటే. హరినారాయణ గోవింద భక్త పరాయణ గోవింద, హరినారాయణ భక్త పరాయణ గోవింద, పాప విరామ పావన నామ పాప విరామ గోవింద, పావన నామ గోవింద, నారాయణ హరి గోవింద, హరి నారాయణ గోవింద, నారాయణ హరి గోవింద, గోవింద హరి గోవింద అని గోవింద స్మరణ చేసే వాళ్ళని కలియుగాంతం వరకు అనుగ్రహిస్తాను. నేను శిలామూర్తిగా ఉంటానే కానీ శిలగా ఉండను. హృదయం మాత్రం కడు కోమలం, అత్యంత కోమలం. భక్తులకి ప్రత్యక్షంగా ఉన్నప్పుడు ఇచ్చే వరాల కంటే విగ్రహ రూపంలోనే ఎక్కువ ఇస్తాను అని ఇక తొందరగా నాకు ఒక ఆలయ నిర్మాణం చేయమనగానే తొండమాన్ చక్రవర్తి గారు సూర్యుడిని ప్రార్థించి సూర్యకిరణముల ద్వారా అనేక పాషాణాలని, సువర్ణాలని పొంది వాటితో స్వామివారికి అపూర్వమైన ఆలయం కట్టాడంటే ఇప్పుడున్న ఆలయ ప్రాంగణం అంతా ఒకప్పుడు తొండమాన్ చక్రవర్తి నిర్మించినటువంటిది. తర్వాత దాన్ని చాలామంది మార్పులు చేశారు, రాళ్ళని మార్చారు. మార్చినప్పుడు కూడా గోవింద స్మరణతోటే మార్చారు. అలాగే పైన కలశాలు మార్చినప్పుడు, లేక బంగారంతో ఆ స్వర్ణ కవచం తయారు చేసినప్పుడు, అంతా కూడా స్వర్ణమయం చేసినప్పుడు మళ్ళీ మళ్ళీ గోవింద స్మరణ పూర్వకంగానే ఆ పని చేశారు. శ్రీకృష్ణదేవరాయల వంటి వాళ్ళు ఎంతోమంది అనేకమైన ఆలయాలకి కావలసినటువంటి సంపదలు ఇచ్చిన పుణ్యాత్ములు కనుక వాళ్ళు, ప్రత్యేకంగా తిరుపతి మీద ఎక్కువ ప్రేమతోటి, అన్ని ఆలయాల కంటే తిరుపతికి ఎక్కువ ఇచ్చాడు ఆయన సంపద. కొన్ని వేల ఎకరాలు ఇచ్చాడు, బంగారం రాసులు పోసేశాడు. కృష్ణదేవరాయలకి తిరుపతి అంటే అంత ఇష్టం. వసంతకాలంలో అక్కడికి వచ్చి వసంతోత్సవం చేసేవాడు. ప్రతి వర్ష వసంతోత్సవ కుతుగా గమనంబు అని అల్లసాని పెద్దను రాసుకొచ్చాడు మనుచరిత్రలో. మా శ్రీకృష్ణదేవరాయలు ప్రతి వర్షము వసంతోత్సవం ఇక్కడ చేసేవాడు, కవులతో గానం చేయించేవాడని. మా నాన్నగారు కూడా హిందీలో అల్లసాని పెద్దన మనుచరిత్రని ప్రవర అనే కావ్యంగా రాశారు. ఆ కావ్యాన్ని అక్కడికి ఆ రోజుల్లో సులభంగానక కొండ మీద అంకితం ఇచ్చారు వెంకటేశ్వరుడికి. వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూర్చుని ఆ రోజులు అంకితం ఇచ్చే అవకాశం ఆయనకి దక్కిందనమాట. అప్పో ఈనాటి మాట 1947 ఆ రోజుల్లో చిన్నప్పుడు ఆయన చాలా బాల్యంలో ఆయన 1916 పుట్టారు. 47 అంటే ఇంచుమించుగా ఎంత ఉంటుందన్నమాట, 26 ఇంచుమించుగా 21 తన 21 ఏట ఈ కావ్యాన్ని ఆ రోజులో హాయిగా గుళ్ళో కూర్చుని శ్రీ వెంకట చలపతికి చరణ కమలోంపర సమర్పితని అక్కడ రాసి మరీ రాశారు. సీఢియా చఢతే ఉతరతే శిఖర్ కర్రకర్ర పారు దేవమై కితనీ బారు పహుంచా తుమ్హారే ద్వారు ఏక్కుసేబటు ఏక్కు ఉంచే చెడే సాతో శైలు స్వర్గకీ నిశ్రేణియా హో సోహుతే ఏ ఫైల్ అని ఆయన రాశారు. అలా అద్భుతంగా పద్యాలు ఎప్పటికి కూడా ఉన్నాయి. హిందీ పండిట్స్ ఉన్నారు కనుక ఆ పుస్తకం పంపిస్తాను, చక్కగా చదవాలి. అది పూర్వకార్యం. దాన్ని ఇలపావులూరి పాండురంగారావు గారు దానికి పీఠికి రాశారు. ఇలా ఎంతోమంది కవులు ఆ స్వామిని వసంతోత్సవాలలో స్తోత్రం చేశారు. కవులంటే శ్రీనివాసునికి చాలా ఇష్టం. తొండమానుడు అదృష్టవంతుడు. ఓ పక్కన ఆయనకి పినమామగారు, ఆయన భక్తుడు, ఆయనకి ఆలయం కట్టించాడు. ఆ భాగ్యానికి నోచుకున్నాడు. చాలా కాలం ఈ తొండమాను చక్రవర్తి గారు ఆ స్వామివారిని నిత్యం అక్కడ పూజిస్తూ ఉండేవాడు. ఒకసారి తమాషా జరిగిందిట. రోజు ఈయన ఏం చేశాడు, కింద ఎక్కడో తిరుపతిలో ఉంటాడు, అది 7 కొండలు. పగలంతా అర్చనకు వెళ్ళిపోతే రాజ్యపాలన చాలా కష్టమయ్యేది. అందుకని తన భవనంలో నుంచి ఒక సొరంగ మార్గం తవ్వుకున్నాడు స్వామివారి గుళ్ళోకి. అది గర్భాలయంలోకి వెళ్ళిపోయేది. ఇప్పుడు దాన్ని పూలబావి అంటారు. ఆ బావి ఇప్పుడు పూర్తి చేశారు. ఒకప్పుడు సొరంగం కింద ఉండేది స్వామివారి కాలంలో. కాలంలో ఎన్నో మార్పులు వస్తాయి అని చేతి. ఇప్పుడు ఆ సొరంగాలు గిరంగాలు ఏమీ లేకుండా అయిపోయి ఏం జరుగుతుందనేది మనకేం తెలుస్తుంది. కాలం కదా, కాలం వల్ల అన్నీ మారిపోతాయి. కాలోహి దురతిక్రమ. రోజు పగలంతా రాజకార్యాలు పూర్తి చేసుకుని రాత్రవు చోరప్రసంగేన కాలోగచ్చతి ధీమతాం, రాత్రిపూట దొంగాన్ని తలుచుకుంటూ కాలం గడపమని ఒక శాస్త్రం ఉన్నది. ఇంతకీ దొంగాడంటే ఏ దొంగ? వెన్న దొంగ. అందుకని ఈయన కృష్ణుడే కదా, అందుకని రాత్రిపూట వచ్చేవాట. ఆయన వచ్చి అందరూ పడుకున్న టైంలో 10 వచ్చి కాసేపు కూర్చుని, ఏమండి స్వామివారు కాసేపు మాతో మాట్లాడండి, మాతో కాసేపు సరస సల్లాపాలు చేయండి అని కూతురు వరస అయినటువంటి అన్న కూతురే కదా పద్మావతి. అందుకని పద్మావతిని కూతుర్ని అల్లుణ్ణి లాలించి వారికి రకరకాల కానుకలిచ్చి వారిని సేవించి వారి పలుకులు విని అప్పుడప్పుడు వాళ్ళకి తన గానాన్ని వినిపించి ఒక అరగంటో గంటో కూర్చుని వదల్లేక ఇంటికి వచ్చేవాడు. ఈయన రోజు రాత్రిపూట పెడుతుంటే తొండమా చక్రవర్తి భార్యకు అనుమానం వచ్చింది. ఏమండి రాత్రిపూట చెప్పా పెట్టకుండా రహస్యంగా పోతున్నారు ఎక్కడికి అంటే, ఏం చెప్పను, స్వామివారి దగ్గరికి ఒంటరిగా వెళ్ళాలి, అందువల్ల నీకు చెప్పలేకపోతున్నాను, నేను పెడుతున్నది రోజు శ్రీనివాసుని దగ్గరికి అనగా నేను వస్తానంది. ఇక్కడ నుంచి రోజు ఇద్దరు వెళ్ళేవారు. శ్రీనివాసునికి కొంచెం దీనివల్ల చికాకు కూడా వస్తుంది. భక్తి ఎక్కువైపోయి రోజు రాత్రి పడుకుంటే వచ్చి మీరు తలుపు తిడితే నాకు కూడా చిరాకే కదా. రాత్రి 10:30 పడుకుంటూ వచ్చి డామ్ డామ్ అని తలుపు తిడితే ఏం చేస్తాం? కాకపోతే భక్తులు ఈ తట్టేవాళ్ళు భక్తులు అవ్వడం వల్ల ఏం చేయలేము. శ్రీనివాసుడు కూడా వీళ్ళిద్దరిని తట్టుకున్నాడు. ఇలా ఉండగా ఒకసారి తమాషా జరిగింది. ఏతస్మిన్నేవ కాలే తు దాక్షిణాత్యే ద్విజోత్తమ గంగా స్నాయాయ గచ్చన్ వై సదార ప్రయయౌ పురాత్. దక్షిణ దేశంలో అనగా రామేశ్వర ప్రాంతంలో వీరశర్మ అని పేరు కలిగిన ఓ మంచి పండితుడు ఉండేవాడు. ఆయనకి ఇంచుమించుగా 28-30 వయస్సు ఉంటుంది. ఆయనకు ఒక భార్య ఉన్నది. ఆ భార్యకు ఒక కొడుకు ఉన్నాడు. ఈ భార్యామణి అనుకోకుండా గర్భవతి అయ్యింది. ఈయన తీర్థయాత్రకు బయలుదేరాడు. పక్కనున్న తిరుపతితో పాటుగా గంగానదికి వెళ్ళి జీవితంలో ఒక్కసారైనా గంగలో స్నానం చేసి కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించమని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి కాశీ వెడదాం అనుకున్నాడు. కాలినడకన బయలుదేరి వెళ్ళేవారు ఆ రోజుల్లో. రామేశ్వరం నుంచి బయలుదేరే నాటికి వాళ్ళ ఆవిడ గర్భవతం తెలియదు. తీరా ఒక రెండు నెలలు అన్ని క్షేత్రాలు చూశాక వాళ్ళ ఆవిడ చీటికి మాటికి వాంతి చేసుకుంటూ ఉంటే, ఏమిటే వాంతి, ఏమన్నా కడుపులో కంతి అంటే, కంతి కాదు ఇంకోటి కాదండి, వాంతికి మూల కారణం మీరు ప్రసాదించిన కాంతి అండి అంది ఆవిడ. ఓహో గర్భవతివా, తీరా గర్భవతిగా ఉండగా సగం దూరం ప్రయాణం చేసేప్పుడు వెనక్కి వెళ్ళడానికి లేదు, ముందుకెళ్ళడానికి వీల్లేదు, ఏం చేద్దాం అనుకుంటూ ఉంటే ఆయనకి ఒక ఆలోచన వచ్చిందిట. తిరుపతి క్షేత్రంలో వెంకటాద్రిని పరిపాలిస్తున్న మహాపుణ్యాత్ముడు తొండమాన్ చక్రవర్తి, ఆయనకి గోవులన్నా బ్రాహ్మణులన్నా భక్తి, ఆయనొక్కడే ఈ సమస్యకి పరిష్కారం చూపించగలడనుకుని టక్కన ఆ నారాయణపురం వచ్చాడు. నారాయణపురం అంటే తిరుపతి అన్నమాట, వెంకటాద్రి అంటే కొండానను. కింద భాగాన్ని ఇప్పుడున్న తిరుపతి ప్రాంతాన్ని పూర్వం నారాయణపురం అనేవారు. ఆ నారాయణపురానికి వచ్చాడు. ఆ సమయంలో గంగా స్నానం చెయ్యాలనుకున్న ఈయనకి, ఈ మేము కూడా యాత్రకి గంగా స్నానానికి కాశీ వెడుతున్నామన్న కొంతమంది పండితులు దొరికారు. ఆ పండితులు అన్నారు, ఈ తిరుపతిలో 3 రోజులు ఉంటామండి, 3 రోజులు అయిన తర్వాత అలసట తీర్చుకుని మేమందరం కూడా ఈ తిరుపతి నుంచి కాశీ వెడుతున్నాం, మీరు కూడా మాతో రావచ్చు అన్నారట. అమ్మయ్యా 3 రోజులు సమయం ఉంది కదా అనుకుని వెంటనే సభాభవనానికి వెళ్ళాడు. ఆ సమయంలో సరిగ్గా తొండమాన్ చక్రవర్తి సింహాసనం మీద కూర్చునున్నాడు. ప్రజలందరినీ, మీకేమైనా కష్టాలు ఉన్నాయా, నా వల్ల మీకు కావలసిన సహకారాలు ఏమైనా ఉన్నాయా మొహమాటం లేకుండా అడగండి, చేతనైనంత వరకు మీ కోరికలు తీరుస్తానంటూ ఉండగా, మహారాజా నాకు ఒక కోరిక ఉంది అంటూ వీరశర్మ సభలో అడుగుపెట్టాడు. వెంటనే ముందు విప్రుణ్ణి చూడగానే అసలు ఆ ముఖంలోనే ఏదో కళ కనపడింది. అందులో చక్క ఈ ప్రాంతం అంతా గుండు చేసుకుని వెనకాతలు ఇంత పిలక పెట్టుకుని మంచి విభూతి పెట్టుకుంటే ఆ మనిషిని చూడగానే గౌరవం కలుగుతుంది. అంతేగాని టీషర్ట్ వేసుకుని పౌరోహిత్యం చేస్తానంటే అసహ్యంగా ఉంటుంది. అందుకని ఈయన చూడగానే ముచ్చట కలిగి వెంటనే ఒక ఆసనం మీద కూర్చోబెట్టి భార్య నీళ్లు పోస్తూ ఉండగా కాళ్ళు కడిగి ఆ నీళ్ళు ఎత్తిపోయి చల్లుకుని ఈ వెనకాతలు ఇంత పిలకొందిగా అందులో పువ్వు పెట్టాడు. పూర్వం ఇంటికి వచ్చిన బ్రాహ్మడికి పిలకలో పువ్వు పెట్టేవారు. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, పూజ చేసేటప్పుడు పిలకున్నవాడికి తప్పక పిలకలో పువ్వు పెట్టాలి. ఇప్పుడు పిలకలో పువ్వు పెట్టకుండా చాలామంది శిష్యులు నా చెవులో పువ్వులు పెడుతున్నారు. సరే మొత్తం మీద ఏమైతేనే పూర్తి చేశాడు, గోవును కూడా ఇచ్చాడు. అక్కడికి అది పూర్తయింది. పూర్తయిన తర్వాత బ్రాహ్మణోత్తమ, నీకేమున్నది కోరిక అంటే, ఇదిగో ఈవిడ నా భార్య అండి, ఆ భార్యతో పాటు వీడు కుర్రాడండి, ఇప్పుడు భార్య గర్భవతి అండి, మార్గేత గర్భిణి జాత బ్రాహ్మణి బ్రాహ్మణస్సచ. నేను మార్గ మధ్యంలో ఉండగా ఈవిడ గర్భవతి అని తెలిసింది. ముందే నా భార్య గర్భవతి అని తెలిస్తే యాత్రైనా విరమించుకునేవాణ్ణి, లేదా భార్యని ఇంటి దగ్గర వదిలేసి మా అమ్మ నాన్నకో లేకపోతే మా అత్తమామలకో అప్పగించి బయలుదేరేవాణ్ణి. తీరా దారిలోకి వచ్చాక మా ఆవిడకి సరిగ్గా ఆహారం పడక ఒకటే వాంతులు. ఆ వాంతుల ద్వారా ఆవిడ గర్భవతి అని తెలిసిపోయింది. మొత్తం మీద గర్భవతులు యాత్ర చేయకూడదు శాస్త్ర ప్రకారంగా. రెండోది, శాస్త్రం పక్కన పెడితే ఆరోగ్యరీత్యా కూడా వాళ్ళు ఎక్కువ దూరం నడవకూడదు. మధ్యలో ఎక్కడైనా ప్రసవం అయితే ప్రమాదం కనుక ఆవిడని ఎక్కడో చోట అట్టే పెడదాం అనుకున్నాను. ఇంకోళ్ళింట్లో అయితే పురుడు ఇబ్బంది వస్తుంది, నువ్వు మహారాజు గారివి, నీ దగ్గర రాజవైద్యులు ఉంటారు, అంతఃపురం అన్నది బోలెడంతమంది విభ్రాజిత దాస దాసీ జనం ఉన్నారు నీకు. అందుకని నేను కాశీ వెళ్ళి తిరిగి వచ్చేదాకా ఈ నా భార్యని, ఆ భార్య కడుపులో ఉన్న బిడ్డని, బయట ఉన్న బిడ్డని నీకు అప్పగిస్తున్నాను. వీళ్ళని జాగ్రత్తగా సాకి వచ్చాక నాకు అప్పగించంటే ఇదేముంది, ఇది పెద్ద విశేషం ఉంది, ఎంతోమందికి అన్నదానం చేసే రాజ్యం నాది, నీ భార్యని నువ్వు వచ్చేదాకా నా కోటలోనే అట్టే పెట్టుకుని సుఖంగా ఉండడానికి కావలసిన ఏర్పాటు చేస్తాను అనగా ఆయన అన్నాడు, మేము కొంచెం ద్రావిడ్లం అండి, మా ద్రావిడులకు ఒక నియమం ఉందండి, పురుడు సమయంలో మా ఆవిడ్ని ఇంకెవరూ చూడకూడదు, మా అమ్మో నాన్నో లేదా మా అత్తమామలో వీళ్ళు తప్ప బయట వాళ్ళు ఎవరు పురిటి సమయంలో చూడకూడదు, అత్యావశ్యక స్థితిలో రాజవైద్యులు చూడవచ్చు, ఇంకెవరు చూడకూడదు, ఇది వైద్యం అవసరం అయితే, కడుపులో బిడ్డ అడ్డం తిరిగితే అప్పుడు చూడకపోతే కొంపలు పురుగుతాయి కనుక ఇది మా నియమం. కొంతమంది కొన్ని చేతస్థాలు ఉంటాయి, ఏం చెబుతాం మరి ఎందుకు ఉంటాయంటే చెప్పలేము, దానికి గల కారణం లేదు, శాస్త్రము ఉండదు. మా ఏకోరమ్మ గారిని ఒక ఆయన ఉండేవాడు, నాకు మంచి మిత్రుడు, ఆయన ఒక ఇంట్లో అద్దెకు ఉండేవాడు. ఆ హౌస్ ఓనర్ అనేవట్ట ఎప్పుడు ఏకోరావు గారు. ఏకోరావు గారు అంటే మంచి పండితుడు, చాలా గొప్పవాడు ఆయన. ఆ మల్లంపల్లి ఏకోరావు గారి యొక్క హౌస్ ఓనర్ అనేవాడు ఏముండయి, మీ మాగాయ ముక్కలు మా మాగాయ ముక్కలు చూస్తున్నాయి అనేవాడు. మేడ ఉండేదిట, ఆ హౌస్ ఓనర్ మేడ మీద మాగాయ ముక్కలు ఎండబెట్టేట వేసవకాలంలో. అదే మేడ మీద ఏకోరావు గారి యొక్క భార్య కూడా మాగాయ ముక్కలు ఎండబెట్టారట. ఇప్పుడు ఈ హౌస్ ఓనర్ ఏమన్నాడో తెలుసా, మీ మాగాయ ముక్కలు మా మాగాయ ముక్కలను చూస్తున్నాయండి, మా మాగాయ ముక్కలకి మడిపోతుందండి, చిచ్చి చిచ్చి బెబ్బెబ్బెబ్బే, మీరు శివభక్తులు చూడడానికి వీల్లేదని బట్టే. మాగాయ ముక్కను చూస్తే మడిపోవడం ఏమిటి, ఇంకేం చెబుతాం. ఇంకా నయ్యం, పద్మాకర్ గారు మీ పంచిన పంచం చూస్తోంది, మీరు పంచి తీసేయండి అలా. నేను అదృష్టం అంటుండే అక్కడికి. ఏంటో కొంతమంది చాలా చిత్రంగా ఉంటుంది, దానికి కల కారణం ఏం తెలియదు, ఉట్టి అయోమయం మనుషులు అనమాట. పోనీ అలాగని ఈ భూమి మీద ఒకటి ఆసరా లేకుండా ఒకడు ఎవడో బతుకుతాడా? శుభ్రత అనే దానికోసం ఆచారం పెడితే అది పిచ్చి అయితే ఎలాగా, ఏం చెబుతాం, అదొక లక్షణం. ఇప్పుడు ఈయన అలాగే అన్నాడు, మేమేమండో మేము తమిళ బ్రాహ్మణులు అండి, అంచేత మాకేమో ఒక నియమం ఉందండి, మీరేమో తెలుగు వాళ్ళు అండి, ఇలాగే అనేసేటవాడు. ఆ వీరశర్మ ఆయన కర్మ, అంచేత మా ఆవిడ్ని ఎవరు పెడితే వాళ్ళు చూడకూడదు, మా ఆవిడ్ని చక్క ఒక ఇంట్లో పెట్టేయండి, ఆవిడ ఏదైనా అడిగితే సామాన్ ఇవ్వండి, బయట తాళం పెట్టించేయండి అన్నట్ట. ఓ దానికేముంది, అసలు మీ ఆవిడకి ఏ ఇబ్బంది లేకుండా నువ్వు వచ్చేదాకా సంవత్సరానికి కావలసిన గ్రాసం పెడతాను, నువ్వు ఏడాదిలో వస్తావు కదా, అన్నీ లోపల పెట్టిస్తాను. ఆ ఏడాది దాకా నువ్వు వచ్చేదాకా తలుపు కూడా కూడా చాలా జాగ్రత్తగా చూస్తాం, మీ ఆవిడ మొహం ఎవరో చూడకుండా చూస్తాం, ఆవిడ అడిగితే వైద్యుల్ని పంపుతామంటే అదేనండి నాకు కావాలని అడిగిన. ఆ తర్వాత వీరశర్మ గారి భార్యని పిలిపించారు. రాజుగారికి ఒక పెద్ద విడిది భవనం ఉందిలేండి, పెద్ద విశాలమైన భవనం, ఆ భవనంలో ఆవిడ పెట్టాడు. కాపలా పట్టులు అన్నాడు, ఒరే నా అనుజ్ఞ లేకుండా తలుపులు తీయదు, మీరు బయటే ఉండండి రా అని. ఏడు కొండల్లో ఉన్న ఏడు ద్వారాలు లాంటి ద్వారాలు ఏడు మూయించి ఆ లోపల సంవత్సరానికి కావలసినటువంటి మొత్తం వస్తువులని పెట్టాడు. ఒక్క పాలు పెరుగు మాత్రం సంవత్సరానికి సరిపడ పెట్టడం కుదరదు కదా, మరి ఎవరో ఒకళ్ళు లోపల ఇవ్వాలి కదా అంటే, మా ఆవిడ అసలు మజ్జిగ పోసుకోదండి, ఆవిడకి పాలక్కర్లేదు, కాఫీ తగదు. ఈ దిక్కుమాలకు కొంతమంది కాఫీ అలవాటు ఉండదులేండి, అందుకని కాఫీ అవసరం లేదు, ఏం అవసరం లేదు, పాలు అవసరం లేదు. మా ఆవిడకి కావలసిందల్లా ఏమిటంటే వండుకోవడానికి కావలసిన కట్టెలు, బియ్యం, కూరగాయలు, ఆవకాయ, నూనె ఇలాంటివి ఉంటే చాలు అనగానే ఇది మరీ బాగుంది, ఇక మంచినీళ్ళు కూడా లోపల పెట్టించేయండి, అన్ని ఏర్పాట్లు చేయించాడు ఈయన. భటుల్ని ఆవిడ తలుపు తడితే తీయండి, ఏం కావాలంటే అది ఇవ్వండి, మీరు మాత్రం లోపలికి వెళ్ళకండి అని రాజుగారు ఆజ్ఞాపించారు. ఇప్పుడు వీరశర్మ బ్రహ్మానంద పడిపోయాడు. ఆ తర్వాత ఏం చేశాడు, మహారాజా నా భార్య పేరు లక్ష్మి అండి, మేము కౌశిక గోత్రానికి చెందిన వాళ్ళమండి, కౌశిక గోత్రానికి చెందిన వాళ్ళకి దానం చేస్తే మంచిది కదండి, యాత్రకి ఏమైనా దానం చేయండి అన్నాడు. రాజుగారు చాలా సంతోషంగా కావలసినంత డబ్బు ఇచ్చాడు. రాజా తస్య వచశ్రుత్వా తండులాన్ని ధనాన్యపి దత్వా షణ్మాస పర్యంతం గృహమంతఃపురే దదౌ. రాజుగారు ముందు ఒక ఆరు నెలలకు కావలసిన గ్రాసాన్ని లోపల పెట్టించి, ఈయనకు కూడా దారిలో ప్రయాణానికి ఆరు నెలలకు కావలసిన గ్రాసమిచ్చి డబ్బులిచ్చి ఎంతో ప్రేమతో పంపించాడు. రాజుగారు ఇంత ప్రేమగా నాకు ఇంత డబ్బు ఇచ్చాడు, ఈయన తప్పక నా భార్యని బాగా చూస్తాడనే సంతోషంతో ఈ వీరశర్మ గారు భార్యని లక్ష్మిని పిలిచి, లక్ష్మి నే వచ్చరి పండులాంటి కొడుకుని కనాలి, వాడికి కూడా మన గోత్రం కౌశిక గోత్రం పేరెట్టి, ఈ గోత్రం పిచ్చలు చాలామందికి ఉంటాయండి, ఆ గోత్రమే పేరుగా పెట్టుకుంటే అదొక ఆనందం, అది మంచిది కూడా, అందుకని మన గోత్రమే పెట్టు, వాడికి కౌశిక్ అని పెట్టి అంటే, అలాగేనండి మీరు జాగ్రత్తగా యాత్రలు చూసిరండి, ఇదిగో మీకు అసలు ఈత పిచ్చ గంగలో దొక్కండే అంది ఆవిడ. నేను దూకంలే అంటే, ఏమో మీరు లేత ఉండలేనండి అందుకని చెబుతున్నాను, మీకు అసలే గంగా గోదావరి ఇలా కనబడ్డాయంటే ఈతలు కొడతారు, అందుకని బెంగా నేను అస్సలు సౌభాగ్యం లేకుండా బతకలేను, జాగ్రత్త సుమా అంటే నీకేం పర్వాలేదు, నేను ఈత కొట్టేటప్పుడు జాగ్రత్తగా ఉంటానులే, అందులో పద్మాకర్ గారు పక్కన ఉంటారు కదా, నన్ను ఇష్టం వచ్చినట్టు వెళ్ళకుండా పిలకొచ్చుకులు అవుతారు బయటికి అన్నాడు ఈయన. మొత్తం మీద ఈ పిలక పంతులు గారు భార్యకి నచ్చ చెప్పి బయలుదేరాడు. ఆ రోజుల్లో భార్యాభర్తల మధ్యలో అంత ప్రేమ బంధాలు ఉండేవి, మా ఆయన ఏమైపోతాడో అని ఆవిడకి ఎంత బెంగండి పాపం, మరి ఈయన మంచి పండితుడు ఈ వీరశర్మ కూడా, అందుకే వేదాధ్యయనం చేసుకుంటూ బయలుదేరాడు. గత్వా భాగీరథీం గంగాం ప్రయాగే క్షేత్ర ఉత్తమే స్నాత్వా కాశీం తతో గత్వా తత్రోషిత్వా దినత్రయం. నడుచుకుంటూ కొంతమంది విప్రులతో కలిసి, ఆ తిరుపతిలో కనపడిన కొంతమంది బ్రాహ్మణులతో కలిసి ఈ వీరశర్మ కాశీ యాత్రకు వెళ్ళాడు. ముందుగా ప్రయాగ క్షేత్రం చేరారు వీళ్ళు. అందరూ కలిసి ఉండేవారట ఆ రోజుల్లో. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే భేదం లేకుండా ఎంతో ప్రేమగా ఉండేవారు. అందువల్ల ఈ వచ్చిన వాళ్ళందరికీ ఈయన సంకల్పం చెప్పి ఎవరెవరి గోత్రాలను బట్టి వాళ్ళు ఎలా కర్మలు చేసుకోవాలో చెప్పాడు. సంకల్పపూర్వకంగా ప్రయాగ క్షేత్రంలో త్రివేణి సంగమంలో తాను స్నానం చేసి ఇతరుల చేత చేయించాడు. అందరూ ఆనందపడిపోయారు. అందులో మంచి ఐశ్వర్యం ఉన్న వైశ్యులు ఉన్నారు, మంచి రైతులు ఉన్నారు, అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈయన సంకల్పం చెప్పే తీరుకు మెచ్చుకుని ఈయనకి ఎక్కడికక్కడ కానుకలు ఇచ్చేవారు. ఎంత మంచి అయ్యేవారు దొరికాడండి మా అదృష్టం అనుకునేవారట. వీరశర్మ గొంతు కూడా బాగుండేది, కొంతమంది కంఠం చాలా బాగుంటుంది, స్వరాలు బాగా పలుకుతాయి, మణి అంటే మణి అనే పలుకుతారు, మణి అని పలకరు వాళ్ళు. అలాంటి చక్కని కంఠస్వరం అయింది. అందువల్ల ఆయన ఓ సంకల్పం చెబుతూ ఉంటే ఎంతో ముచ్చట పడిపోయేవారట అందరూ. హాయిగా ప్రయాగ క్షేత్రంలో స్నానం చేశాడు ఆయన. ఎన్నో జన్మల సంస్కారం ఉంటేనే గంగా, యమున, తీరోత్సంగంలో, ప్రయాగలో స్నానం చేయగలుగుతారు. హాయిగా స్నానం చేశారు. అక్కడ వలాహకములు అని పక్షులు ఉంటాయి, తెల్లని హంసల్లాగా ఉంటాయి అవి. ఆ వలాహక పక్షులకి రకరకాల కానుకలు ఇచ్చారట. పిండి వంటలు అందులో వేస్తుంటే మిఠాయిలు, మరవరాలు వేస్తే అవి లటుక్కు లటుక్కుని తింటాయి. ఆ పక్షులన్నిటికీ ఆనందంగా అన్నం పెట్టారు, ఆహారం పెట్టి సంతృప్తి పరిచారు. ఆ తదనంతరం అక్కడి నుంచి కాలినడకన పరమ పవిత్రమైన కాశీ వచ్చారు. స్నాత్వా కాశీం తతోగత్వా తత్రోషిత్వా దినత్రయం. కాశీకి వచ్చారు. జీవితంలో ఏ వ్యక్తి అయినా ఒక్కసారైనా చూడాలని కోరుకునే దివ్యక్షేత్రం, పవిత్ర క్షేత్రం వారణాసి అంటే. ఎంతో మహాదివ్యక్షేత్రం. ఆ క్షేత్రం గురించి చెప్పని పురాణం అంటుంది అసలు ఎక్కడన్నా. అంత గొప్ప క్షేత్రం అది. ఒకనాడు తీర్థోపయోగిగాని శఠుండు ఔదలధరియించునభ్రగంగ ఆప్రొద్దు పొయ్యిరాజనట్టి నిర్పేదయు భోగిల్చునైశ్వర్యములెనిమిదియు పుష్కరాక్షుల చల్త పోని వర్షవరుండు దేహార్థమున దాల్చు తీగెబోడి ఆయుధ ప్రభగాంచి అలుగు భీరువును వాడి ముమ్మోముల వేడి ఎలుగు మలినవర్తనుడును సుధా లలితమూర్తి మించి వర్తిల్చు మతిలేని మేదకుండు మౌనివర్యుల చదివిల్చు మర్రి నీడ పంచముఖు వీట మేనోసరించనే. కాశీ ఎంత గొప్ప క్షేత్రము. తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యంలో ఈ పద్యంలో చెప్పాడు. ఒకడున్నాడు, జీవితంలో ఒక్కనాడు కూడా గంగానది వంటి నదులలో స్నానం చేయలేదు, అంటే తీర్థయాత్రలకు వెళ్ళలేదు, నదులలో స్నానం చేయలేదు. నదులలో స్నానం చేయని దౌర్భాగ్యుడు చస్తే నరకానికి పోతాడని కదా శాస్త్రం. కానీ వాడు అనుకోకుండా ఎప్పుడూ పొద్దుట లేచి స్నానము చెయ్యడం ఎరగని కంపుగొట్టువాడు, మురికి మనిషి కాశీ వచ్చాట. అది కూడా రావాలనరాలా, నాలాంటి వాళ్ళు ఎవరో పెడుతుంటే ఇక తప్పనిసరి వెళ్ళాడు. పైగా అక్కడ ఫ్రీగా భోజనం దొరుకుతుందని వెళ్ళాడు. అక్కడ స్నానం చేశాడు, చచ్చిపోయాడు. వెంటనే వాడి నెత్తి మీద గంగొచ్చి కూర్చుందిట. ఎప్పుడూ తీర్థస్నానం చెయ్యని దౌర్భాగ్యుడు కాశీలో చావగానే వాడి నెత్తి మీద గంగ కూర్చుంది. గంగ ఎవరి నెత్తి మీద ఉంటుంది? శివుడి నెత్తి మీద. అంటే వీడి నెత్తి మీద గంగ కూర్చుందంటే అర్థం ఏంటనమాట, వీడు చచ్చిపోగానే శివుడిలో ఐక్యమైపోయాడు. అది కాశీ యొక్క మహిమ. మరొకడు ఉన్నాడు, అసలు స్త్రీ కనపడితే చాలు బాయ్ ఓయ్ అని తప్పుకుని పోతాడు. చూసారుగా మీరు హైదరాబాద్లో రైలు ఎక్కామంటే చాలు వచ్చేసి అందులో మగాళ్ళు కనపడ్డారంటే, ఇలాంటి వాళ్ళు కనపడ్డారంటే చేతులు పట్టుకుని అలా చప్పట్లు కట్టి పాతికో వందో లాగేస్తారు. వాళ్ళని పుష్కరాక్షు వర్షవరులు అంటారు. వరుషుడు అంటే నపుంసకుడు. స్త్రీ పురుషుడు కానివాడు నపుంసకుడు. సంస్కృతంలో వాడికి వర్ష అంటే వరుషుడు అని పేరు. మళ్ళీ మామూలు వరుషుడు కాదట, వర్ష వరుట్ట అంటే నపుంసకుల్లో కూడా టాప్ మోస్ట్. వీడు మరీ దరిద్ర నపుంసకుడు అనమాట. వాటిలో కూడా గ్రేడ్స్ ఉంటాయి, సూపర్లేటివ్ డిగ్రీ అనమాట. అలాంటి ఒక నపుంసక శ్రేష్ఠుడు అనుకోకుండా కాశీ వెళ్ళి చచ్చిపోయాడు. వెంటనే వాడి శరీరంలో సగభాగంలో స్త్రీ చేరిందిట. సగభాగంలో స్త్రీ ఎవరికి ఉంటుంది? శివుడికి, అర్ధనారీశ్వరుడు. అంటే ఇంత నపుంసకుడు కూడా కాశీలో చచ్చి శివుడిలో ఐక్యమైపోయి అర్ధనారీశ్వరుడు అయిపోయాడు. మరొకడున్నాడు, పరమదరిద్రుడు, వాడి యావజ్జీవితం ముష్టెత్తుకు బతికాడు. భిక్షాందేహి అని ఇతరులకి ఇళ్ళకి వెడితే వాళ్ళు భిక్షాపాత్రలో ఏదైనా వేస్తే ఆ పదార్థంతో బతికాడు. ఇంట్లో అసలు పొయ్యి లేదు వాడికి, వాడి గ్యాస్ సిస్టమ్ దేవుడు ఎరుగు, అసలు కట్టెల పొయ్యి కూడా లేదు, ఎప్పుడు పొయ్యి వెలిగించలేదు. ఒక్కనాడు కూడా పొయ్యి వెలిగించి అందులో ఒక కుండ పెట్టి ఇన్ని బియ్యం పోసి ఎసరు పోసి అన్నం వండల. అసలు ఇంట్లో అన్నం వండేవాళ్ళు ఉండరు చాలామంది. యావజ్జీవితం ఇతరుల యొక్క ఆహారం మీద ఆధారపడి బతికేవాళ్ళు అనమాట వాళ్ళు. అలాంటి వాడు వాడు అంటే ముష్టాడు. అయితే ముష్టాడు కానీ లేక పిసిరు కొట్టాడు కూడా అలాగే ఉంటారు. పిసిరు కొట్టి ఇంట్లో ఎప్పుడు పొయ్యి వెలిగించరు కదా. వాడు ఒక ఆయన ఉండేవాడు మా ఇంటి పక్కనే గణపురంలో ఉండేవాడు. ఎప్పుడైనా పెళ్ళాం ఏమండి ఇక వంట చేద్దామండి అంటే ఉండవే ఇంకా ఒంటిగంటే కదా, ఎవడో ఒకడు పిలవకపోతాడు ఏమిటి, ఎవడో పిలవకపోతే అప్పుడు పక్కింటి పినిగారి దగ్గరికి వెళ్ళి పినిగారు అంటే ఎంత ముద్ద పెట్టబోతుంది ఏమిటి. పాపం నిజంగానే ఆవిడ యావజ్జీవితం అండి దిక్కుమాల ముగుడు వల్ల పొయ్యి వెలిగించకుండా. అడిగిన ఇంటికి వెడితే బాగుండదు కనుక ఓ రోజు పార్వతి గారి ఇంటికి వెళ్ళి కాస్త అన్నం ఇవ్వండి, ఈ పూట అన్నం వండలేదు అని ఈ పార్వతి గారి దగ్గరికి అన్నం, మంజుల గారినేమో పులుసు, అరుణ్ గారి దగ్గరికి వెళ్ళి అప్పడాలు వడియాలు, ఇంకో సుబ్బలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళేమో కూర, ఆ తర్వాత భాస్కర్ లక్ష్మి గారి దగ్గరికి వెళ్ళేమో గోంగూర పచ్చడి, ఇంకో విశాలాక్షి గారి దగ్గరికి వెళ్ళి దెబ్బకాయ పచ్చడి, ఇంకో సావిత్రమ్మ గారి దగ్గరికి వెళ్ళి దెబ్బకాయ పచ్చడి, ఇలా ఒక్కొక్కటి దగ్గరికి ఒక్కొక్కటి వెళ్ళి అడిగి తీసుకొచ్చి ఇవన్నీ పెట్టుకుని అవన్నీ వడ్డించుకు తినేవారు. నిజంగా అలా బతికారు. ఒకరోజున విసుగొచ్చి మా అమ్మంది ఎందుకండి ఒక్కొక్కటి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కటి దాని బదులుగా మా ఇంటికి వచ్చి భోజనం పెట్టండి అంటే భోజనం పెట్టేస్తాను హైగా వెళ్ళిపోండి భోజనం చేశాను ఇది అంతే కదా. ఓ చోట ఉసిరికాయ, ఓ చోట ఆకు, ఓ చోట పెరుగు, ఓ చోట ఇంకోటి తీసుకొచ్చే బదులు ఏమండి చలపతిరావు మేస్టారు మీ ఇంటికి భోజనానికి వస్తున్నానంటే వదిలిపోయింది. రోజు ఒక్కొక్క ఇంట్లో వారం చెప్పుకుంటే మొత్తం సంవత్సరంతో గడిచిపోతుంది, ఎందుకంటే ఊళ్ళో అంతమంది ఉన్నారు కనుక. ఇది సుఖం అంటే అబ్బే భోజనానికి వస్తున్నాం అంటే అది యాచనండి, దాని బదులుగా అన్నం ఓ చోట కూర ఓ చోట అడిగితే అది యాచన కదట, మళ్ళీ ఇదే ఉంటుంది టెక్నిక్. వీళ్ళని ఏమంటారు దరిద్రపు జాతకాలు అవి. పాప ముష్టివాడు అంటే లేక అడుక్కుంటాడు, వీళ్ళకి ఉండి అడుక్కుంటారు. ఆయనకి ఎంత ఆస్తి అనుకున్నారు, చచ్చిపోయేటప్పుడు పిల్లలు లేకుండా చచ్చిపోయాడు, మొత్తం ఆస్తి అంతా గవర్నమెంట్ తీసేసుకుంది. బతికున్నప్పుడు ఒక్క పైసా పెట్టలా, ఏ 10 ఎకరాల పొలం, లంకంత కొంప బోలెడంత ఉండేది, దొడ్లో చింత చెట్టు కాయలు కూడా కోసుకుని అమ్మేసేవాడు ఆయన. మాట వరుస ఒక్క చింతకాయ తిన్నిచ్చాడు కదా నన్ను, చింతకాయ తిన్నావా చింతకాయ పథకా చింతకాయ పత్రం చేసేవాడు, చింతపరికెట్టు కొట్టాడు వీపు మీద ఒకసారి చిన్నప్పుడు తెలియక చెట్టు ఎక్కితే. ఆ మహానుభావుడు చచ్చిపోయి మరి ఏ లోకంలో ఉన్నాడో తెలియదు కానీ. అది ఎందుకు చెబుతానంటే అలాంటి వాళ్ళని ఏమంటారు అంత పిసిరు కొట్టు అంత దౌర్భాగ్యుడు పొయ్యి వెలిగించినవాడు అనమాట. ఒకనాడు కూడా ఇంట్లో పొయ్యి వెలిగించని దౌర్భాగ్యుడు ఒకడు కాశీ వెళ్ళి చచ్చిపోయాట. వెంటనే అష్టైశ్వర్యాలు అనుభవించాడు. అష్టైశ్వర్యాలు ఎవరి దగ్గర ఉంటాయి, శివుడి దగ్గర ఉంటాయి. అంటే కాశీలో అటువంటి దౌర్భాగ్యుడు చచ్చిపోతే కూడా శివుడిలో కలిసిపోతాడు. ఇంకొకడు ఉన్నాడు, వాడి కత్తంటే భయం, చాకంటే భయం, అసలు ఆయుధం చూస్తే వణికిపోతాడు, అంత పిరికాడనమాట. ఏదన్నా మాట అనాలంటే ఈ మాట అంటే రేపు పొద్దున ఏ సంఘం వాడినా మీదబడి చంపేస్తాడేమో అని భయపడే ఉట్టి పిరికాడు అనమాట. యావజ్జీవితం పిరికితనంతో బతికాడు ఒకడు. ఆయుధ ప్రభగాంచి అలుగు భీరువును అంటే ఆయుధాన్ని ఆయుధం మీద ఉన్న కాంతిని చూస్తే వణికిపోతాట. కత్తులు చూసారా తళ్ళ 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 మెరిసిపోతాయి, అవి ఎండలో పెట్టండి అందులోంచి లైటింగ్ మీదకు వస్తుంది. అలాంటి కత్తులు కటార్లు బాణముల మీద నుంచి వచ్చే కాంతిని చూచి వణికిపోయే పిరికాడు ఒకడు కాశీలో చచ్చిపోయాడు. వెంటనే వాడి చేతిలో త్రిశూలం ధరించాట. ఏకంగా ధరించు ఆయుధ ప్రభగాంచి అలుగు భీరువు పూను ధరిస్తట, దేన్ని వాడి ముమ్మోముల వేడి ఎలుగు పదునైన త్రిశూలం ధరిస్తాడు. త్రిశూలం ఎవరి చేతిలో ఉంటుంది, శివుడి చేతిలో, అంటే వీడు శివుడు అయిపోయాడు. ఇంకొకడు ఉన్నాడు, వాడు ఎప్పుడు కొత్త బట్టలు కట్టుకోవడానికి ఇష్టపడ్డం, మీరు ఎన్ని పంచులు పెట్టండి వాళ్ళు అలుగుగొడ్డే కట్టుకుంటాడు. అలాంటి వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు, నేను చూశాను అందుకు చెబుతున్నాను. నేను ఇంతంత అంచు పంచులు ఇచ్చేవాడిని ఎన్ని ఇచ్చినా సరే ఈ పంచి జాగ్రత్తగా పక్కన పెట్టి మళ్ళీ పాత గొడ్డే కట్టుకునేవాడు. వాడి జాతకం అది. మంచి బట్టలు కట్టుకోవడం కూడా యోగం, లేకపోతే ఎలాగో కట్టుకోం, వైరాగ్యం ఉంటే అది వేరే విషయం, కానీ దాచుకుని అమ్మేసుకునేవాడు తప్ప ఎవడికి ఇచ్చేవాడు కాదు కట్టుకునేవాడు కాదు. అలాంటి ఒక మలినవర్తనుడు కుళ్ళుగుడ్డలే కట్టుకుని బొంతలే కట్టుకుని మాసికలే కట్టుకుని బ్రతికేటటువంటి ఒకనొక వ్యక్తి కాశీలో చచ్చిపోయాడు. వెంటనే చంద్రుడిలాగా తెల్లగా మెరిసిపోతున్న మంచి బట్టలు కట్టుకుని ఐశ్వర్యవంతుడు అయిపోయాడు. సుధా లలితమూర్తి మించి వర్తించాట, చంద్రుడిలాగా ఐశ్వర్యంతో శోభించాట. అనగా చంద్రుని నెత్తి మీద పెట్టుకుని శివుడిలో కలిసిపోయాడనమాట. ఎంత దరిద్రుడైనా కాశీలో చచ్చిపోతే అటువంటి వాడు బట్టలు కట్టుకొని మూర్ఖుడు కూడా కాంతితో తళతళలాడిపోతాడు, చంద్రుడిలో మెరిసిపోతాడు, అందగాడైపోతాడు. ఇంకన్నిటికంటే మించి ఒకడికి మేధకుడు అని పేరు. మేధకుడని ఎవరినంటాం? వరసగా రెండ్రెళ్ళు నాలుగు అని 5 సార్లు చెప్పి ఆరోసారి రెండ్రెళ్ళు ఎంత అంటే, రెండ్రెళ్ళు ఎంత 3 అంటంట పక్క వాళ్ళని. 50 సార్లు 2 రెళ్ళు 4 అంటే, 51వ సారి ఎంతరా అంటే, 2 రెళ్ళు ఎంత అంటావు అని పక్కవాడిని అడుగుతారు. అనగా పక్కవాడు 2 రెళ్ళు 6 అనగానే, నాకు తెలియదు ఎట్లా వచ్చేసు అబ్బో, నాకు 2 రెళ్ళు 6 అండి, నాకు ఎన్ని అంకెలు వచ్చేసాయో, ఫుల్గా అంకెలు వచ్చేసాయి అనుకుంటాట. ఇలాంటి ఈ పిచ్చాన్ని జ్ఞాపక శక్తి లేని వాడిని ఏమంటారు? మేధకుడు. మతిలేని మేధకుడు ఒకడు అక్కడ చచ్చిపోయాట పాపం. ఉంటారంటే ఉంటారు, నేను చూశాను, అందుకు చెప్తున్నాను. రామశబ్దాన్ని నేను ఒకడికి చెప్పించాను కనీసం 100 సార్లు రామ అని చెప్పించాక 51వ సారి అంటే, ఇందాక మాస్టర్ ఏం చెప్పించారు అన్నాడు వాడు. అలాగే ఇంగ్లీష్లో ప్రజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని ఒకటి ఉంది, హ్యాస్ బీన్ స్టడీయింగ్ అని చెబుతాం అనమాట, సిన్స్ కానీ ఫర్ కానీ. అలాంటి వాడు ఒకడు ఉన్నాడు నా దగ్గర, దిస్ సుబ్బారావు హ్యాస్ బీన్ స్టడీయింగ్ ఫర్ 10 ఇయర్స్ సిన్స్ 1976 అనేవాడి వాడిని. 76 నుంచి 86 వచ్చింది, అయినా వాడు 10th క్లాస్ చదువుతూనే ఉన్నాడు. ఇంకా పేసవల అందుకని దానికి ఏమంటాం ఇంగ్లీష్లో ప్రజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని, తాత్కాలిక వర్తమాన కాలం అలా సాగుతూనే, అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఏ వాడికి అప్పటికీ పేసవడం. అలాంటి వాడిని మతిలేని మేధకుడు అంటారు. నిజంగా జరిగిందండి ఇది. 14 ఏళ్ళు గడిచాక ఇంక వాడు ఏడుస్తూ ఒకసారి నా కాళ్ళ మీద పడ్డాడు. గురుగారు 14 ఏళ్ళు అందరూ నవ్వుతున్నారండి, మీరు కూడా నన్ను ప్రజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చేర్చేశారండి, నా బతికింతేనంటే అదృష్టం బాగుండి. అప్పుడు సరస్వతి కవచం వాడికి చెబితే ఆ సంవత్సరం పేస్ అయ్యాడు. ఆ సంవత్సరం కూడా ఎలా పేస్ అయ్యాడు? 5 లెక్కలు వాడి చేత కంఠస్థం చేయించాను స్టెప్స్తో సైతంగా, 5 లెక్కలే వచ్చాయి. 5 లెక్కలు కంఠస్థం చేసిన వాడికి కొంచెం గుర్తుంది ఆ ఒక్క పూట, 5 రాసి వచ్చాడు, లెక్కలు కంఠస్థం చేసి రాయడం పేస్ అయిపోయాడు. అలా మొత్తం మీద 10th క్లాసు 10th క్లాస్ పేస్ అవ్వడానికి కూడా ఎన్ని మార్గాలు ఉన్నాయో అడగండి, పంతులు గారిని అడిగి చెప్తారు, పేస్ అయ్యేందుకు ఎన్నే చిట్కాలు ఉంటాయి. అలా పేస్ అయిపోయాడు మొత్తం మీద. సరే అదో పక్కన పెడితే అలాంటి వాడిని మతిలేని మేధకుడు అంటారు. ఇటువంటి మతిలేని మేధకుడు కాశీ వెళ్ళి చచ్చిపోయాడు. వెంటనే వాడు ఏమయ్యట, ఓ మర్రి చెట్టు కింద కూర్చుని మునీశ్వరులకి పాఠం చెప్పాట. మునీశ్వరులకి మర్రి చెట్టు కింద కూర్చుని పాఠం చెప్పాయని ఎవరు? మేధాదక్షిణామూర్తి. చిత్రం వటతరోరుమూలే వృద్ధాహ శిష్యాహ గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాహ. అహో ఆశ్చర్యం, కైలాస ప్రాంగణంలో ఒక విశాలమైన మర్రి చెట్టు ఉంది. ఆ పెద్ద మర్రి చెట్టు చుట్టూతో చప్టం ఉంది. ఆ చప్టా దగ్గర ఒక కుర్ర గురువుగారు కూర్చున్నారు. ఆ గురువుగారు యువకుడు, శిష్యులంతా ముసలాళ్ళు, రిటైర్ అయిపోయి పెన్షన్ పుచ్చుకుంటున్నవాళ్ళు. 66, 67, 77, 100 ఏళ్ళు ఉన్నవాళ్ళు. వాళ్ళల్లో కొందరు హిందీ పండిట్లు ఉన్నారు, కొందరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉన్నారు, కొందరు తెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, అసలు కొంతమంది అనేక డిపార్ట్మెంటల్ వాళ్ళు ఉన్నారు. ఎంతమందిని కూర్చోబెట్టి ఈ యువకుడైన గురువుగారు అలా మౌనంగా చూస్తే అసలు పాఠం చెప్పకపోయినా వాళ్ళకి పాఠాలు వస్తున్నాయట, సందేహాలు తీరుతున్నాయట. అంతటి మేధావి గనక ఆ గురువుగారిని దక్షిణామూర్తిని మేధా దక్షిణామూర్తి అంటారు. ఇప్పుడు ఈ మతిలేని మేధకుడు కాశీలో చచ్చిపోతే ఆయనలో కలిసిపోయి దక్షిణామూర్తి అయిపోయాడు. అంటే దీన్ని బట్టి కాశీ ఎంత గొప్పది ఆలోచించండి. అందుకే కాశీలో మరణించాలని శాస్త్రం చెబుతోంది, కాశ్యాంతు మరణాన్ముక్తి. పదే పదే కాశీకి ఎప్పుడు వెళ్ళి చచ్చిపోదామనే కోరిక నాకు కూడా వస్తూనే ఉంటుంది. కాశీలో పీఠం పెట్టాలి. మీ అందరూ తలుచుకుంటే, ఈ పార్వతి తలుచుకుంటే, ఈ పార్వతితో పాటు సువర్ణ లింగయ్య అరుణ తలుచుకుంటే, మంధనివాసుడు తలుచుకుంటే, రాబోయే కాలంలో చాలా తొందరలో కాశీలో మా ప్రణవపీఠం బ్రాంచ్ వస్తుంది. ఆ బ్రాంచ్లో అందరం చేరిపోయి శివనామస్మరణ చేసుకుందాం. అటువంటి కాశీలో గంగానదిలో స్నానం చేసేట. తత్ర ఉషిత్వాదినత్రయం ఉపవాసం ఉన్నాడు 3 రోజులు. ఈశ్వరుణ్ణి డుంటి విఘ్నేశ్వరుణ్ణి పూజించాడు. మణికర్ణికా ఘట్టంలో స్నానం చేశాడు. కాశికా విశాలాక్షి మీద గీతాలు పాడాడు. అన్నపూర్ణాదేవిని అర్చించాడు. ఆదిత్యుణ్ణి పూజించాడు. యమధర్మరాజు లింగాన్ని పూజించాడు. గోపాలుణ్ణి కొలిచాడు. క్షేత్ర పాలకుడైన కాలభైరవుణ్ణి అర్చించాడు. పోషకుణ్ణి పోషించాడు. అందరినీ పూజించాడు. 3 రాత్రులు నివసించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి గయాం ప్రాప్య పితృశ్రాద్ధమకరోత్ బ్రాహ్మణోత్తమ, గయలో శ్రాద్ధం పెట్టాడు. అక్కడి నుంచి ఏం చేశాడు? అయోధ్యామపి పురీం ప్రయయౌ, అయోధ్యకి వెళ్ళాటండో అక్కడికి వెళ్ళాడు, సరయూ నదిలో స్నానం చేశాడు. సప్తమోక్షపురాలు అయోధ్య మధుర మాయ కాశీ కాంచి హ్యమంతిక పురి ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయన. ఏడు పురాలు మనకు మోక్షం ఇస్తాయి, అందులో అయోధ్య మధుర మాయ కాశీ కాంచి అవంతి అంటే ఉజ్జయిని అనమాట, ద్వారక. అయోధ్యకు కూడా వెళ్ళాడు, హాయిగా స్నానం చేశాడు. అక్కడి నుంచి ప్రయయౌ బదరీవనం, బదరీవనం వెళ్ళాడు, బదరీనారాయణుణ్ణి పూజించాడు. అక్కడ సరస్వతీ నదిలో స్నానం చేశాడు. సాలగ్రామం తతో గత్వా, సాలగ్రామ క్షేత్రానికి వెళ్ళాడు. ఇలాగ సంవత్సరాలు రెండు గడిచాయి. సంవత్సరద్వయే అతీతే చైత్రే మాసి శుభేదినే, రెండేళ్ళు తీర్థయాత్రలో గడిపాడు. చైత్రమాసం వచ్చింది, శుభముహూర్తంలో ఏకాదశి నాడు తిరిగి తిరుపతి వచ్చేశాడు. చైత్ర శుక్ల ఏకాదశి నాటికి ఆనందం ఇలోపనమాట. రెండేళ్ళు అయ్యింది, ఈ పాటికి మా ఆవిడకి ప్రసవం అయిపోతుంది కదా, ఎందుకంటే మూడో నెల గర్భవతిని అట్టే పెట్టాను కాబట్టి. ఆ తర్వాత ఆరు నెలలకో ఏడు నెలలకో మా ఆవిడకి పిల్లాడు పుట్టాడు. నేను రెండేళ్ళు అయింది కనుక ఇప్పుడు ఈ పాటికి 17 నెలలు ఇంచుమించుగా నాకు రెండో సంతానానికి వస్తుంది. కొడుకే పుట్టాడో కూతురే పుట్టిందో, వాళ్ళకి ఏం పేరెట్టిందో మా ఆవిడ. కొడుకైతే కౌశిక్ అని పేరెట్టమన్నాను, కూతురైతే కౌశికి అని పేరెట్టుంటుంది, మా ఆవిడ కొంచెం మేధావినియే అనుకుంటూ పాపం కబుర్లు చెప్పుకుంటూ వచ్చేసాడు. ఈలోపు అసలు రాజుగారి పరిస్థితి ఏంటంటే లోపల పెట్టాడు, అసలు ఆవిడ విషయం మర్చిపోయాడు. 6 నెలల పాటు లోపల గ్రాసం పెట్టి భట్లు కూడా బయట ఉండిపోయారు కదా, ఈ భట్లు కూడా 6 నెలలు మనం ఎందుకు బయట ఉండడం, అస్నోటి ఏం పిలుస్తుందిరే అని వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళు మర్చిపోయారు. ఈ 6 నెలల్లో లోపల ఉన్న తిండి అంతా అయిపోయింది, మంచినీళ్ళు అయిపోయాయి. ఆ తర్వాత ఆవిడకి కడుపులో ఉన్న పిల్లాడు అప్పుడే పురుడు వచ్చింది, ప్రసవం అయ్యిన దగ్గర నుంచి ఆవిడకి ఓపిక పోయింది. మాట వరుసకు కూడా పాలిచ్చేవాడు లేడు, మంచినీళ్ళు ఇచ్చేవాడు లేడు, ఏదో కాస్తో కోస్తో మిగిలితే వంట చేసుకోవడానికి కట్టెలు కూడా లేవు, అన్నీ అయిపోయాయి. కొడుకు ఈ బుడ్డిబాబు ఆవిడ ముగ్గురు మళ్ళా మాడి చచ్చిపోయారు. దుర్మరణం అంటారు ఇక, అంత దరిద్ర మరణం ఇంకెవరికి రాకూడదు సృష్టిలో బాబోయ్. తలుపు తట్టింది నీరసంగా ఆవిడ, కానీ ఆ తలుపులు కోటగోడల్లో ఉండేవి, అంత పెద్ద తలుపులు కదండి. నిజంగా మీరు చూశారు కదా వైకుంఠద్వారానికున్న తలుపులు ఎలా ఉన్నాయంటే, ఆ రాజుగారి కోట తలుపులు కొడితే ఓ బట్టన శబ్దం కూడా బయటికి రాదు, ఆ ఇనప తలుపులు అవి. పైగా కాపలవాళ్ళు ఉంటే కదా వినేందుకు. క్రమంగా ఏమైపోయిందట, ఆ గుమ్మం దగ్గరే అలా అస్థిపంజరం అయిపోయారు, చచ్చిపోయారు ముగ్గురు. అంటే దాదాపుగా 2 ఏళ్ళు అయిందన్నాగా ఇతను ప్రయాణం చేసి, ఆ 2 ఏళ్లలో సంవత్సరం పైభాగం క్రితమే చచ్చిపోయింది ఆవిడ. ఈ సంవత్సర కాలంలో శవం కుళ్ళిపోయింది, ఆ తోలంతా పోయింది, అస్థిపంజరాలే మిగిలి, ఆడ అస్థిపంజరం, బాలుడి అస్థిపంజరం, అప్పుడే ప్రసవమైన మగ శిశువు వాడి అస్థిపంజరం. అసలు ఇంత దురదృష్ట జాతకం ఎవరికి ఉండకూడదు, తిండి లేక మాడిపోయారటి వాళ్ళు. అందుకే పిచ్చనీయమాలు పెట్టుకోకూడదు, మా ఆవిడని ఎవరో చూడకూడదు, ప్రసవం అయితే డాక్టర్ని పంపు. మరీ ఇంత చేస్తూ ఉంటుందటండి ఎవరికైనా, ఎవరన్నా దాసీవాళ్ళు పెట్టండి చూడండి అని చెప్పాలి. ఎంత మనం ద్రావిడ బ్రాహ్మణం అయితే మాత్రం, ఎంత బొత్తగా మరి తమిళం వాళ్ళం అయితే మాత్రం, వాళ్ళు నియమం ఉంటుంది కానీ ఈ నియమం ఈ వీరశర్మ పిచ్చాళ్ళ పెట్టుకున్నాడు అనమాట. అదే కొంచెం ఆ నియమం కనుక సడలించుకుని ఉంటే బతికేవారు మరి. అందుకనే భగవంతుడు ఏం చెప్పాడంటే, మనం ఎలా ఉన్నా పర్వాలేదు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. దాక్షిణాత్యుడు ఆయన పాపం పండితుడు జ్ఞాని, చెప్పే కదా ఒక్కొక్కసారి నియమాలు అనేవి కర్మగాలలో పెట్టుకుంటాం, ఆ నియమములు లాభము ఇస్తాయి కష్టము తెచ్చి పెడతాయి. ఇదంతా దైవలీలండి, ఇవన్నీ అనుకుంటాం కానీ ఎవ్వడి చేతులు ఏం లేదు, పూర్తిగా అదంతా కూడా ఈశ్వరుడి సంకల్పం. సంకల్పం లేకుండా ఏనకే నాపి తృణమపి నచలతి, ఏ మహానుభావుడు అనుగ్రహం లేకపోతే గడ్డి పరక కూడా కదలదో, ఆయనే పరమేశ్వరుడు అంటే. ఇప్పుడు వీరశర్మ గారు వచ్చి రావడంతో రాజుగారు సభలో ఉండగానే, మహారాజా నా భార్యని పిల్లాడిని ఆవిడ కడుపులో ఉన్న సంతానాన్ని కడుపులో పెట్టుకు కాపాడుంటారు, ఇప్పుడు వెంటనే చూడాలని ఉంది, తీర్థయాత్రలన్నీ చేశాను, నా పెళ్ళం బిడ్డలను చూడాలనే కుతూహలంతో వచ్చాను, కాస్త వాళ్ళని రప్పించరా అంటే, స్మృత్వా రాజా విప్రం తం